రాజుగారితో పాటు ఉజ్జయిని మహాకాళేశ్వరుడు దర్శనానికి ఈ రాజాధిరాజులందరూ వచ్చి రాగానే తేషాం మధ్యే సమాసీనః, వారి మధ్యలో ఒక ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఎవరో తెలుసు కదా. ఆయన్ని ఒక్కసారి చూస్తే చాలు కవిత్వం తన్నుకొస్తుంది. ఆయనే ప్రాదుర్బభూవ తేజస్వి హనుమాన్ వానరేశ్వర. వానరేశ్వరుడు హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు. రుద్రవీరి సముద్భవుడు కదా, ఆంజనేయుడు వచ్చాడు. అందుకే శివపురాణంలో ఈ జ్యోతిర్లింగ మహిమలో మహాకాళేశ్వర లింగ మహిమ 17వ అధ్యాయంలో ఉంటుంది. అందులో 62, 63, 64 ఈ 3 శ్లోకాలు ఈశ్వరుడు 3 కళ్ళు అన్నారు. ఎందుకంటే ఇందులో ఈశ్వరుడు రత్నలింగంగా రావడం, ఆయన్ని చూడడానికి రాజులు రావడం, హనుమంతుడు ప్రత్యక్షం అవ్వడం, ఈ 3 ఉంటాయి కనుక. హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు, ఈ రాజులకు మతిపోయింది. వాళ్ళందరూ ఆయన్ని కూర్చోబెట్టారు. ఆయన కూర్చున్నాక ఆ గొల్ల పిల్లవాడిని ఇలా తీసుకురండి అన్నాడు ఆంజనేయుడు. అంతటి కొండంత దేవుడు చిన్న రూపంతో వారి మధ్యలో కూర్చున్నాడు. లేకపోతే ఆయనకు ఆసనం ఇవ్వడం కష్టం కదా మరి. ఆ తర్వాత పిల్లాన్ని పిలిచి కౌగిలించుకుని కుడి తోడ మీద కూర్చోబెట్టుకున్నాడు. ఆ కుర్రాడు ఎంత అదృష్టవంతుడండి, గొల్లవై పిల్లవాడు ఆంజనేయుడి కుడి తొడ మీద కూర్చోగలిగాడు. ఆంజనేయుడు ఆయన్ని కౌగిలించుకుని మరీ కూర్చోబెట్టుకున్నాడు. అప్పుడు వాడి నెత్తి మీద చెయ్యి పెట్టి సమస్త లోకాలని తరింపచేసి అభయహస్తం ప్రశస్తహస్తం ఆ మస్తం మీద పెట్టి ఆయన్ని సమస్త సన్మంగళాలకి అధీనుణ్ణి చేసి ఆంజనేయుడు అప్పుడు మెల్లగా అన్నాడు, సర్వే శృణ్వంతు భద్రం వో రాజానో ఏ చేహినః ఋతే శివం నాణ్యతమో గతిరస్తి శరీరిణాం ఏవం గోపసుతో దిష్ట్యా శివపూజాం విలోక్యచ. ఓ రాజులారా, ఈరోజు నుంచి మీకు శుభం కలుగ్గాక మీ అందరికీ ఒక సందేశం ఇవ్వడానికి మా రాముడు పంపగా ఇక్కడికి వచ్చాను. శివుడు తప్ప మరెవరికి ఈ సృష్టిలో గతి లేదు. ఈ కలియుగ వాసులు సులభంగా తరించాలంటే, మృత్యువుని జయించాలంటే, పునర్జన్మ లేకుండా చేసుకోవాలంటే, అనుకున్న కోరిక తీరాలంటే, పొరపాటున అపమృత్యు భయం ఉంటే, పెళ్ళిళ్ళవడానికి ఆలస్యమైతే, ఈ అమంగళాలన్నిటినీ తొలగించడం కోసం ఆవిర్భవించిన ఏకైక జ్యోతిర్లింగం ఈ ఉజ్జయిని మహాకాళేశ్వరుడు. ఈయనే మీకు దిక్కని చెప్పడానికి నేను వచ్చాను. అది కూడా పరబ్రహ్మమైన ఆ రాముడు పంపగా వచ్చాను. ఈ గోపాల బాలకుడు పరమ పుణ్యాత్ముడు, అదృష్టవంతుడు, దైవవశాత్తు శివపూజ చూశాడు. శివపూజ చూడగానే శివుడి మీద భక్తి కలిగింది. ఒక రాయి పట్టుకొచ్చి పెట్టి దాని మీద మట్టి పూసి, ఇప్పుడు లోపల ఏం చేస్తున్నారు, స్వామివారికి భస్మం తీసి అలా అత్తుతున్నారు అవునా. ఆ భస్మం లేదు కనుక వీడేం చేశాడు, రాయి మీద మట్టి ఎత్తాడు ఇలా భస్మాభిషేకంలాగా, తోచిన పత్రి వేశాడు. కేవలం రాజుగారిని చూచి ప్రేరేపణ పొంది రత్నలింగాన్ని ఇక్కడ ఆవిర్భవించేలా చేసిన ఈ గోపాల బాలకుడి భక్తి అనన్య భక్తి. ఇతనికి శుభం కలుగుతుంది, మీ అందరికీ శుభం కలుగుతుంది. ఇప్పుడు నేను ఒక ప్రత్యేకమైన మాట చెప్పడానికి వచ్చాను. ఈ కుర్రవాడి వంశం జగత్ ప్రసిద్ధికి ఎక్కుతుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినాలి. అద్య ప్రభృతి లోకేస్మిన్ ఏష గోపకుమారక నామనా శ్రీకర ఇత్యుచ్చై లోకఖ్యాతి గమిష్యతి. ఈరోజు నుంచి ఈ గొల్ల పిల్లవాడు శ్రీకరుడు అనే పేరుతో ప్రసిద్ధికి ఎక్కుతాడు. ఇతని వంశం ప్రసిద్ధికి ఎక్కుతుంది. కొంతకాలం పోయాక ఈ భూలోకంలో ద్వాపరయుగం రాగానే ఈ పుణ్యాత్ముడు నందుడు అనే పేరుతో భూలోకంలో పుడతాడు. అతనికి యశోద భార్య అవుతుంది. ఆ నంద యశోదలకి శ్రీకృష్ణుడంతటి వాడు కొడుకు అవుతాడు ఈ పుణ్యం వల్ల. అది రహస్యం. ఇతడి వంశంలో 8వ తరంలో సుస్పష్టంగా చెప్పారు, నందుడు పుడతాడు, యశోద వస్తుంది. అంటే ఇప్పుడు అర్థమైందా, నందుడికి యశోదకి శ్రీకృష్ణ పరమాత్మని కొడుకుగా పొందగలిగి ఆయన్ని పోషించే భాగ్యం అవ్వడానికి వెనకాల ఈ వంశానికి ఎంత చరిత్ర ఉంది. ఈ ఉజ్జయినిలో పూజ, ప్రతిదానికి ఒక పూర్వజన్మ సుకృతి ఉంటుంది. అది లేకపోతే ఈ కుర్రాడు శ్రీకరుడయ్యాడు. ఈ శ్రీకరుడి వంశం, ఈ గోపాల వంశం ప్రసిద్ధికెక్కింది. ఈ గోపాలక వంశంలో పుట్టిన వీడికి మోక్షం వస్తుంది. వీడి వంశంలో బ్రహ్మదేవుడి అనుగ్రహంతో నందుడు అనేవాడు పుడతాడు. అతని భార్య యశోద, వారి దగ్గరికి పరమాత్మ విష్ణు వస్తాడు. కృష్ణుడు అనే పేరుతోటి ఆయన్ని వీళ్ళు పెంచుతారు. అతనికి 8 ఏళ్ళు వచ్చేదాకా అట్టే పెట్టుకుంటారు. ఈ భాగ్యం వస్తుందని చెప్పడానికే నన్ను నా దైవం పంపించాడు. ఇలా పలికి అంజనాపుత్రుడు వానర వీరుడు శివస్వరూపుడు. ఇక మీదట గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా శత్రువుల వల్ల పీడ వచ్చినా, కోరికలు తీరకపోయినా, బాగా శత్రువులు ఎక్కువ పీడించేస్తున్నప్పుడు మాత్రం తప్పక ఇక్కడికి రావాలి. ఇది శత్రు నాశకరమైన స్థలం. ఇప్పటిదాకా విన్న కథ అదే. మహారాజు గారిని 100,000 మంది రాజులు వచ్చి చుట్టుముడితే కూడా ఆ గండంలోంచి బయటపడ్డాడు. ఇంకా మన శత్రువులు ఎంతండి? లోపలున్న 6 శత్రువులనే జయించగలమైన అనుగ్రహం ఉంటే లౌకిక శత్రువులో పెద్ద లెక్క కాదు. కాబట్టి శత్రు నా శంకరుడు ఈ శంకరుడు, ఉజ్జయిని మహాకాల శంకరుడు శత్రు నా శంకరుడు అని పలికి వెంటనే చూస్తూ ఉండగా అదృశ్యమైపోయాడు. వెంటనే చంద్రసేనుడు, హనుమ ఇతనికి వరం ఇచ్చావు, కనిపించావు, మాయమైపోయావు, మేమేమైపోయామని మళ్ళీ ఏడ్చాడు. అప్పుడు హనుమాన్, అంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షోమిత విక్రమః పింగాక్షః అమిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పః. ఈ నామాలు చదివింది ఈయన, చంద్రసేన మహారాజు. చాలామంది తెలియదు ఆయన ఎవరు రాశారో అనుకుంటారు. చదివేటప్పుడు అక్కడ పింగాక్షో అమిత విక్రమః అని చదివితే బండభూతు. ఎందుకనంటే పింగాక్ష అమిత విక్రమ విడదీస్తే, సంధి కలిస్తే పింగాక్షోమిత విక్రమ అవుతుంది. అంచేత అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. హనుమంతుడిని ప్రార్థించగానే ఆ మాయమైన హనుమంతుడు మళ్ళీ యథాప్రకారంగా ప్రత్యక్షమయ్యాడు. చంద్రసేన, నీకు కూడా వరం ఇస్తున్నాను, భవిష్యత్తులో నీ చరిత్ర ఉజ్జయిని మహాకాళేశ్వరుడి చరిత్రతో సమానంగా ప్రసిద్ధికెక్కుతుంది. సాధారణంగా అందరూ మహాకాళేశ్వరుడు పుట్టిన దూషణాసురుడి చరిత్ర మాత్రమే చెబుతారనుకుంటావు, కానీ నీ కథ కూడా తలుచుకుంటారు. చంద్రసేనరాజు వృత్తాంతం, ఈ శ్రీకరుడనే గొల్లవాడి వృత్తాంతం, భవిష్యత్తులో ఈ వంశంలో నందుడు పుడతాడనే కథ, ద్వాపరయుగం పూర్తయి కలియుగం ఆరంభమైన కొత్త నుంచి చివరిదాకా వ్యాప్తి చెందుతుంది. ఎక్కువగా కలియుగంలో వ్యాప్తి చెందుతుంది. కలియుగంలో 2014 పద్మాకరణి ఆయన ప్రణవపీఠం నుంచి ఇక్కడికి జనాన్ని తీసుకొచ్చి ఈ కథ చెబితే జనమంతా విని ఆనందంతో చప్పట్లు కొని వాళ్ళు ధరిస్తారు. ఈ విధంగా నీ కథ జగత్ప్రసిద్ధికి ఎక్కువగాక. ఇక మనవాళ్ళు నోట్లో పడిందంటే మన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అంటే, నాకు నమ్మకం మా ప్రణవపీఠం భక్తుల మీద, వాళ్ళు ఇద్దరికే చెబుతారు, అడిగిన వాడికి అడగని వాడికి ఈ కథని. ఇంక దాంతో ఎంత ప్రసిద్ధికి ఎక్కుతుంది? గ్యారంటీగా నా భక్తుల మీద నాకు నమ్మకం. వీళ్ళు ఏదైనా ఒక విషయం ఇద్దరికి చెబుతారు, ఒకటి అడిగిన వాడికి, రెండోది అడగని వాడికి. అంటే ఎవడైనా అదృష్టవంతులే. ఈ రకంగా ఈ కథ అలా వ్యాప్తి చెందుతుంది అని పలికి చంద్రసేనుణ్ణి ఆచంద్రతారార్కం కీర్తివంతుడై ఉండేలాగా అనుగ్రహించి అదృశ్యమైపోయాడు. మళ్ళీ చంద్రసేనుడు ఏం చేశాడు? నువ్వు ఆశీర్వదించి కీర్తి వస్తుందన్నావు, మాకు ఈ కీర్తి కాదు, అదృశ్యమైపోయిన ఆంజనేయ మళ్ళీ రా, మాకు మంత్రోపదేశం చెయ్యి అన్నాడు. ఈ హనుమంతుడిని వెళ్ళనిస్తాడైనా మళ్ళీ పిలిచాడు. కొంతమంది చూశారు లేదు, గురుగారు అక్కడికి వెళ్ళాక మళ్ళీ రండి అంటారు. వస్తారు, ఏం చేస్తారు పాపం గురువుగారు? హనుమంతుడు సద్గురువు, ఆచార్యుడు. అది సుందరకాండలో మీకు ఆ విషయం చెప్పాను ఇదివరకు. అయోధ్యలో ఆయన మళ్ళీ వచ్చాడు. ఏం చంద్రసేన మహారాజా మళ్ళీ పిలిచావు అన్నాడు. మేము తరించాలి, ఏదో నీ దైవంలో కీర్తి వస్తుంది, ఈ పిల్లవాడు అదృష్టవంతుడే, తరించడానికి గురూపదేశం మంత్రం ఉండాలి. గురువుగారి దగ్గర నుంచి మంత్రం పొంది ఆ మంత్రాన్ని సర్వకాల సర్వావస్థలలో జపం చేసేవాడే మోక్షం పొందుతాడు. నమశివాయ, ఇది అందరికీ కాగితం మీదో ఇంకో చోట రాయబడి ఉండవాళ్ళు తెలిసి ఉండొచ్చు, కానీ గురువుగారు మీరు చేసుకోండి అని ఉపదేశం ఇచ్చి చెయ్యమని ఆజ్ఞాపిస్తేనే అది మంత్రం అవుతుంది, అప్పుడు చేస్తేనే ఫలితం వస్తుంది. Thank you. గురూపదేశము లేని ఏ మంత్రమైనా సామాన్యాక్షరంతో సమానం. కాబట్టి ఉపదేశం చేయమన్నాడు. వెంటనే ఆయన ఏం చేశాడు, సుస్పష్టంగా ఇక్కడ చెప్పాడండి. అందుకని ఉపాధి దేశ సుప్రీత్యా శివాచారం శివప్రియం ఉప ఆదిదేశ అని ఉపదేశం చేసి మరి వెళ్ళాడు. ఉపదేశం చేయటమే కాకుండా నేను ఉపదేశం చేసిన మంత్రం చెయ్యండి అన్నాడు. ఆంజనేయుడు చంద్రసేనుడికి ఈ గొల్లపిల్లవాడు శ్రీకరుడికి అక్కడ చేరిన రాజులకి భక్తులకి సామూహికోపదేశం చేశాడనమాట. మైకు లేదు ఆయనకి, నాకు మైకు ఉంది, అంతే తేడా. మళ్ళీ ఇంకొకసారి ఉపదేశం చేసుకుందాం ఈ పర్వదిన అన్నాడు. అందరూ చెప్పండి, శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ గురుభ్యో నమః, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ. నాయన ఇది పిలవకు ఉపదేశం చేశాను, ఈ ఉపదేశ మంత్రాన్ని ఎప్పుడైనా చేసుకోమన్నాడు. ఆయన తింటూ తిరుగుతూ తాగుతూ పడుకుంటూ కదులుతూ నడుస్తూ కూర్చుంటూ వింటూ ఆఖరి తిట్టుకుంటూ కూడా, భార్యాభర్తల కోపం వచ్చి ఇద్దరు ఒకరినొకరు తిట్టుకున్నారు అనుకోండి, దిక్కుమాలిందనా దిక్కుమాలాడా అని, అప్పుడు కూడా లోపల చేసుకోవాలి. అప్పుడు కూడా ఇంకప్పుడు మనకి దిక్కుమాలవాడ పదం ఎందుకు వస్తుంది, రాదుగా. కోపం వచ్చి తిట్టుకునేటప్పుడు కూడా ఓం నమశ ఓం నమశ ఓం నమశ అనండి భార్య మీద. ఆవిడ తప్ప లోకు ఎవరు కనుక, ఆవిడకు కూడా ఈయనే లోకు కనుక ఓం నమస్య అని పళ్ళు పట్టపట్టలాడిస్తానండి. అలా సర్వకాల సర్వావస్థలో ఫోన్ చేయగానే ఇక్కడి నుంచి సెల్ ఫోన్, ఏమే ఎలా ఉన్నావు, దొడ్లో ఆవు పాలిస్తుందా, ఇవి కాదు ఈ పెచ్చకబుర్లు, ఓం నమశివాయ అనండి హాయిగా. ఇక మీద హలో తీసేయండి. ఈ హాల్లో నేను మీకు చేస్తున్న ఉపదేశం, ఈ హాల్లో నుంచి హలో పక్కకు పెట్టేయండి, ఓం నమశివాయ అనండి. వాడు ఓం నమశివాయ అంటాడు. ఈ విధంగా సర్వకాల సర్వావస్థల్లో పానీయంబులు త్రాగుతున్ కుడుతున్ భాషింపుతున్ హాసలీలా నిద్రాదులు చేయుతున్ తిరుగుతున్ లక్ష్యంపుతున్ సంతతము శివనామస్మరణ చేసి తరించండి అని ఆజ్ఞాపించి అదృశ్యుడైపోయాడు. అప్పుడు చంద్రసేనుడు మళ్ళీ బయలుదేరి పరమ పూజ్యుడైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని, ఇందాక చెప్పాను కదా మణిభద్రుడు ఓంకారేశ్వరుని తెచ్చి అక్కడ ప్రతిష్ఠించాడని, ఆయన్ని ఉజ్జయిని మహాకాళేశ్వరుణ్ణి లోపల ఉన్న వాళ్ళందరినీ పూజించి ఈ మంత్రాన్ని వ్యాపింపచేశాడు. సర్వథా దుష్ట హంతాచ శంకరో భక్తవత్సలః, భక్తవత్సలుడు శంకరుడు దుష్టుల్ని తొలగిస్తాడు, నాశనం చేస్తాడు, శత్రువుల్ని తొలగిస్తాడు, అనుగ్రహిస్తాడు. అటువంటి మహానుభావుడి దివ్య చరిత్రని ఈ జ్యోతిర్లింగ మహిమని చెప్పుకున్నాం. ఇంక ఈ స్థలం గురించి అంతా ఇంత కాదు, దీని గురించి కూడా చెప్పుకోవాలి. తక్కిన చోట అయితే కేవలం జ్యోతిర్లింగం గురించి చెప్పి వదిలేస్తాం. ఇక్కడ మనం ఈ స్థలంలో ప్రత్యేకంగా ఉన్నాం. విక్రమార్క మహారాజు గారు అమ్మవారిని ఉపాసన చేశాడు క్షిప్రా నదీ తీరంలో. ఇప్పటికి కూడా అక్కడ సిద్ధేశ్వరలింగం, ఆ సిద్ధవటేశ్వరుడు ఉంటాడు, మహాసిద్ధేశ్వరుడు లింగం ఉంటుంది అక్కడ చూడండి. ఆ ప్రాంతంలో పెద్ద వటవృక్షం ఉండేది, భయంకరమైన శాఖోపశాఖలై 8 మైళ్ళు వ్యాపించి ఉన్నది, పాతాళం వరకు వెళ్ళినటువంటిది, అర్ధయోజనం శాఖలతో కూడా ఉన్నది, అంటే 4 మైళ్ళు దాని ఓడలు దిగున్నాయట, 8 మైళ్ళు పొడుగు అర్ధయోజనం వెడల్పుతో ఉన్నది. అంత పెద్ద వటవృక్షం ఉండేది. ఇప్పుడు అవన్నీ శిథిలమైపోయే కాలప్రభావంతో ఆనాటి వాతావరణం ఏముంటుందండి ఇవాళ. మన ఇళ్ళే ఏలూరులో మన చిన్నప్పుడున్న వాతావరణానికి ఇప్పుడు ఉందా? ఒకప్పుడు ఏలూరులో అడుగు పెడితే ఆ గేట్లతో హడిలిపోయేవాడు. ఇప్పుడు అసలు చూస్తే బైపాస్లో వెళ్ళేవాడికి ఎంత మార్పు వచ్చింది. యుగయుగాలు గడుస్తూ ఉంటే క్షేత్రాలు కూడా మారిపోతాయి. పూర్వం అక్కడ ఒక పెద్ద వటవృక్షం ఉండేది, అక్కడ ఒక శిలాశాసనం ఉండేది, అద్భుతం ఆ శిలాశాసనం. అక్కడ ఏమనుంది, సాహసవంతులు ఎవరైనా ఉంటే ఈ వటవృక్షం పైకి ఎక్కండి, అక్కడ ఒక ఉట్టి ఉంటుంది, 4 తాళ్ళు కట్టిన ఒక ఉయ్యాల లాంటిది, ఆ ఉయ్యాల మీద కూర్చుని తాళ్ళు తెగ్గొట్టండి, తెగ్గొట్టడంతో ఆ ఉయ్యాల కింద పడుతుంది, నీళ్లల్లో నుంచి ఒక అద్భుతమైన త్రిశూలం పైకి వస్తుంది, ఆ త్రిశూలం మీద దూకి ఆత్మార్పణ చేసుకున్న వాడికి, ప్రాణం విడిచిపెట్టిన వాడికి అమ్మవారు ప్రత్యక్షమై కోరిన కోరికలు తీరుస్తుంది అని ఉందిట. అందరూ హడిలిపోయారు. ఉయ్యాల్లో ఉన్న ఒక బల్ల, దానికి 4 తాళ్ళు ఉన్నాయి, కత్తితో ఆ నాలుగు తాళ్ళు నరకాలి, అది నీళ్లలో పడుతుంది, పడగానే అందులోంచి సోలం వస్తుంది, సోలం మీద దూకి చచ్చిపోవాలి, చచ్చిపోతే అమ్మ ప్రత్యక్షం అవుతుంది, వరాలు ఇస్తుంది. ఎవడు చేస్తాడు ఈ పని చెప్పండి? అమ్మే పొరపాటును చేయడానికి అమ్మ బతుకుంటే బచ్చలు అక్కువస్ తినచ్చు. ఏదో పద్మాకర్ గారు మళ్ళీ ఇంకో టూర్ పెట్టకపోతారా, హాయిగా ఆయనతో వెళ్ళినప్పుడు టిఫిన్లు తింటూ కాలక్షేపం చేయిపోతాం, పురాణం వింటూ మధ్య మధ్యలో కునుకేస్తూ వాన చిరుకులో తడుస్తూ కాలక్షేపం చేయిపోతామా అనిపిస్తుంది. కానీ ఎవడు ఆత్మార్పణ చేసుకోవడానికి ఇష్టపడతాడా? ఎన్ని కబుర్లు చెప్పినా నువ్వు చచ్చిపోతే మోక్షం వస్తుందంటే మాత్రం పొరపాటుని యాత్రకు రాడు ఎవడైనా. నువ్వు క్షేమంగా ఇంటికి కడతావు, బాధ్యత నాది అంటే వస్తున్నారు, కానీ మనందరం అక్కడ దూకేద్దాం అని యాత్ర పెట్టాను అనుకోండి, ఒకవేళ నేనే నాతో రావడానికి దూకడానికి సిద్ధంగా ఉన్నవాడు చేయొద్దండి? అయ్యవా ఓయ్ ఇక నా జన్మ ధన్యమైపోయింది, నేను ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నాను వాళ్ళని వాటి అంటే గురువుగారు ఎలాగో దోకరు అని నమ్మకంతో ఇస్తారు వీళ్ళు, అంతే కదా ఆయన అందరూ ఎలా దోకరిస్తాడు. సరే ఏమైతేనే ఈ మాత్రం నమ్మకం గురువుగారి మీద ఉన్నందుకు నిజంగా తప్పక మీ అందరూ తరించి తీరతారు చాలు. కొంతమందైనా మహాత్ములు ఉన్నారు. ఇదో పక్కన పెడితే ఒక రోజున ఈ ఉజ్జయిని క్షేత్రాన్ని పరిపాలిస్తున్న మహానుభావుడు విక్రమార్క మహారాజు పరమ సాహసి పుట్టుకతో, ఆయన తమ్ముడు పేరు భట్టి, ఆయనకే మరొక పేరు భర్తృహరి. వారి చరిత్రలు సంస్కృతంలో చాలా బాగా ఉన్నాయి. సంస్కృతం ప్రాకృతం పాళీ భాష పైశాచిక భాషల్లో కూడా ఉన్నాయి ఆ కథలు. ప్రాకృతం చాలా తేలిక తెలిసినండి, మన సంస్కృతంలో అంగారహ అంటే నిప్పు, అది ప్రాకృతంలో ఇంగాలో, అదే తెలుగులో ఇంగలం, ఇలాగే మారిపోతాయి. ఈ ప్రాకృత భాష బాగా చదువుకున్న ఒక పండితుడు ఈ మధ్యనే చచ్చిపోయాడు, ఒక 30 ఏళ్ల క్రితం. ఆయన ఎవరో మీకు తెలిసే ఉండొచ్చు, పింగళి నాగేంద్రరావు. ప్రాకృత భాషలో సంస్కృతంలో ఎంత పండితుడు అంత పండితుడు ఆయన. మీరు వీలుంటే నన్ను నమ్మి గుణసుందరి కథ అనే సినిమా చూడండి, అందులో పూర్తిగా ప్రాకృత భాషలో పాట రాశాడు ఆయన, అత్యద్భుతంగా రాశాడు. అసలు ఇప్పటికి కూడా చాలామందికి అది ఏమిటో భాష ఏమిటో అర్థం కాదనమాట. అందులో గిడిగిడి అంటే నమస్కారం అని అర్థం, అది ప్రాకృత భాష తెలిసిన మీకు, గిడిగిడి గిడిగిడి అని, అది ప్రాకృత భాష అని ఎవడికి తెలిసి ఎంతవరకు అంతే. పుంజోలే జక్కడ అయితే మోము బిలీ బిలీ అని అందులో పాట పాడుతుందనమాట. నాగభూషణం అని పాతకాలంలో సినిమా వాడు ఉండేవాడే, వాళ్ళ భార్య పేరు సీత, ఆ సీత కోసం రాసిన పాట అనమాట. ఎంత ఆశ్చర్యం అనిపించిందో నాకు, నేను పాత సినిమాలు అందుకు చూసేవాడిని. సంస్కృతం ప్రాకృతం పైశాచికం రాసిన అలాంటి మహానుభావులు ఎటువంటి కవిత్వం రాశారండి, ఆ కవిత్వాన్ని మనం తలుచుకుని తలుచుకుని పులకించవలసింది అనమాట. ఆ ప్రాకృత భాషలో శాసనాలు ఎక్కువ ఉండే ఉజ్జయినిలో పూర్వం, సంస్కృతం ప్రాకృతం రెండింటినీ సమానంగా పోషించిన కవి ఆయన. ఇంతకు ఎందుకు చెబుతున్నానంటే ఆ మహానుభావుడు విక్రమార్కుడు, సాహస విక్రమార్కుడు ఆ శాసనాన్ని నమ్మాడు. ఈ ప్రాంతాన్ని పరిపాలించిన సాహసవంతుడు గనక ఆయన అక్కడికి వచ్చాడు, కత్తితోటి దాన్ని పటక్కన కొట్టాడు, తాళ్ళు తెంపాడు, సోలం పైకి వచ్చింది. సోలం పైకి రావడంతో ఢామన్ దాని మీదకు దూకేశాడు, జై మహాకాళి అని. ఎంతటి సాహసం, ఎంత అద్భుతమైన నమ్మకం, అమ్మవారు ప్రత్యక్షమవుతుంది అని అమ్మ మీద నమ్మకం కలగాలి, శాసనాన్ని నమ్మాలి. దూకి దూకడంతో సోలంలో గుచ్చుకుపోయాడు, కొరత పడిపోయాడు, ప్రాణం పోయింది. వెంటనే అమ్మవారు క్షిప్రానదిలోంచి క్షిప్రప్రసాదిని గనక ప్రత్యక్షమై నాయన లే అంది, విక్రమార్కుడు బతికాడు. ఇదంతా ఆయన తమ్ముడు పక్కన భట్టి చూస్తున్నాడు, ఆయనే భర్తృహరి. ఆ కథ కూడా చెబుదాం మనం, కంగారు పడకండి. ఇప్పుడు తమ్ముడు చూస్తూ ఉండగానే అమ్మవారు ప్రత్యక్షమైంది, లేనాయనా నేను ఈ శాసనాన్ని స్వయంగా వాగ్దేవతల చేత వేయించి పెట్టాను. అమ్మవారి దగ్గర వాగ్దేవతలు ఉంటారు, వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని, ఈ 8 మందిని వాగ్దేవతలు అంటారు. అందుకే లలితా సహస్రనామ ప్రారంభంలో వసింజాది వాగ్దేవతా ఋషయ, వాళ్లే ఈ వాగ్దేవతలు అంటే. ఈ 8 మంది వాగ్దేవతల చేత ఈ శిలాశాసనం వేయించి చాలా కాలం అయ్యింది, కానీ ఒక్కరూ నమ్మలేదు, నువ్వొక్కడివి నమ్మావు, సాహసంతో సోలానికి నీ శరీరాన్ని ఎరవేశావు, మెచ్చుకున్నాను, నీకు వరం ఇస్తున్నాను, 1000 సంవత్సరాల కాలం నువ్వు రాజ్యపాలన చేస్తూ బతుకుతావు. అక్కడుంది టెక్నిక్, నువ్వు 1000 ఏళ్ళు బతుకుతావు అనలా, 1000 సంవత్సరముల కాలము రాజ్య పరిపాలన చేస్తూ జీవించదవుగాక అని విక్రమార్కుడికి వరం ఇచ్చింది.
విక్రమార్కుడు సంతోషంగా అమ్మకి నమస్కరించి ఆ ప్రాంతం అంతా సిద్ధ ప్రాంతం కనుక దానికి సిద్ధేశ్వరం అని పేరు పెట్టి అమ్మవారి ఆజ్ఞ ప్రకారంగా ఇప్పుడున్న సిద్ధేశ్వరలింగానికి ఆలయం కట్టి అక్కడ శివలింగం ఉండేది, ఆలయం ఉండేది కాదు. విక్రమార్కుడు దానికి పునఃప్రతిష్ఠ చేశాడు. తర్వాత చాలామంది దాన్ని మళ్ళీ 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 దాన్ని ప్రతిష్టలు చేశారు. కూలిపోయినప్పుడల్లా తమ్ముడితో ఇంటికి వచ్చాడు. తమ్ముడు దీనంగా కూర్చున్నాడు. ఆయన పేరు భట్టి. దీనంగా కూర్చోగాని, ఏం తమ్ముడు ఇలా కూర్చున్నావంటే, అన్నయ్య నాకు బెంగ, ఎందుకంటే మన ఇద్దరం ఒకరిని విడిచి ఒకరు ఉండలేము. నువ్వా అమ్మవారి అనుగ్రహంతో 1000 ఏళ్ళు రాజ్య పరిపాలన చేస్తూ జీవిస్తావు, కానీ నన్ను అమ్మ అనుగ్రహించలేదు. కాబట్టి నేను ఎంతకాలం బతుకుతానో నాకే తెలియదు. అమ్మవారి వరం ఉంది కాబట్టి అక్కడ గ్యారంటీ కార్డు ఉంది. నాకు అసలు ఎప్పుడు బతుకుతానో ఏం తెలుసు. జాతకం ప్రకారం 80 ఏళ్ళు రాశాడు ఓ జ్యోతిష్కుడు ఒకళ్ళకి, నీ జాతకం ప్రకారం 80 ఏళ్ళు బతుకుతావని. ఆ రాసిన జ్యోతిష్కుడే చచ్చిపోయాడు మర్నాడు. వాడి జాతకం వాడికి తెలియదు. మా ఊళ్ళో ఒక ఆయనకి ఎమ్మెల్యేగా నువ్వు నెగ్గుతో గ్యారంటీ అని ముహూర్తం పెట్టాట. ఆయన తుక్కు కింద ఓడిపోయాడు. డబ్బంతా పోయింది, చచ్చినంత పని అయింది. మళ్ళీ మా పీఠానికి వచ్చి దండం పెట్టుకున్నాక నెగ్గాడు ఆయన. చెప్పొచ్చేది అలా ఉంటుంది. దిక్మాల ముహూర్తాలు ఏమున్నాయి, మన శక్తి అంతా మనం ఎంతండి. అందుకని చెప్తుంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే ఏదైనా సాధిస్తాం. తల్లి అనుగ్రహం లేకపోతే ఏ ముహూర్తాలు ఏమీ చెయ్యవు. అందుకే ముహూర్తం పెట్టేటప్పుడు ఆ అమ్మ ఉత్సవమూర్తులైనా ఉండాలి, అమ్మ పీఠంలో అయినా ఉండాలి. ఎక్కడో చోట అమ్మ లేకుండా నేను పెట్టను. పెడితే ఊరికే పై పేరు ఈరోజు బాగుంది రాయాలంటే మాత్రం అక్కడే రాస్తానంటాను. మనలో శక్తి లేదు, అక్కడుంది శక్తి, అది ఆదిపరాశక్తి. మన శక్తి అహంకారంతో కూడిన శక్తి, అది నిరహంకార స్థితికి తీసుకెళ్లే అపూర్వ శక్తి. అది ఆదిశక్తి, పరాశక్తి, మంది లౌకిక శక్తి. ఇది మన బుద్ధి అనుకుంటాం పిచ్చివాళ్ళం. ఈ బుద్ధితో ఏమీ సాధించలేము. నా దగ్గర ఏ మంత్రం లేదు, ఏ తంత్రం లేదు, నా దగ్గర ఏ శక్తి లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, గురువుగారు గురువుగారు అని మీరు పిలిస్తే నేను నవ్వుకుంటాను. కానీ నా దగ్గర ఉన్న ఒకటే శక్తి, మా అమ్మ అని ఆవిడ పాదాలు పట్టుకుంటాను. ఆవిడ అనుగ్రహంతో మిమ్మల్ని సాధించగలుగుతాను అన్నాడు. నీకు ఆయు ఉంది, నాకు లేదు. నేను ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు. నిన్ను విడిచి చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు అన్నయ్యా అని ఏడిస్తే, అయితే నువ్వు కూడా అమ్మవారిని ఉపాసించు అన్నాడు. ఇక్కడ ఉజ్జయినికి మహాకాళి శక్తిపీఠం కదా, మరి గడకాళి అంటారు ఇక్కడ. కాళిదాసుని కవిని చేసిన అద్భుత దివ్యశక్తి ఆ తల్లి. ఆ తల్లి దగ్గరికి వెళ్ళాడు. 9 రోజుల పాటు ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే, ఇది అమ్మవారి నవార్ణ మంత్రం. దుర్గా సప్తశతిలో కూడా ఈ మంత్రం బాగా ప్రముఖంగా ఉంటుంది. దుర్గా సప్తశతి అంటే మార్కండేయ పురాణంలోది, గుర్తుపెట్టుకోండి. ఆ మంత్రంతో అమ్మని పూజించాడు. అమ్మ ప్రత్యక్షమై, నాయన పరమసాహసవంతుడైన మీ అన్నయ్య విక్రమార్కుణ్ణి నాకు బలిస్తే నీకు ఆయువిస్తానండి. వెంటనే ఈయన అన్నగారి దగ్గరికి వచ్చాడు. అన్నయ్య నేను ఒక కోరిక కోరుతాను. ఏమిటనకుండా నా కోరిక తీరుస్తావంటే నీకోసం ప్రాణం ఇస్తానరా తమ్ముడు అన్నాడు. నాకు కావలసింది అదే, నాతో వచ్చేయి అన్నాడు. అన్నగారు వచ్చేశాడు తమ్ముడితో. ఈ భద్రకాళికి ఎదురుగుండా పడుకో అన్నాడు, సాగిలబడు అన్నాడు. పడుకోగానే జాయి మహాకాళి అని కత్తితో అన్నగారు తల నరికేశాడు. ఆయన గిలగిలా కొట్టుకుని చచ్చిపోయాడు తల తీయిపోగానే. వెంటనే మహాకాళి ప్రత్యక్షమైంది. అన్నట్టుగా మీ అన్నయ్యని బలిచ్చావరా, నీకు 2000 సంవత్సరాలు ఆయు ఇస్తున్నానంది. హే నిన్నే ఉండమ్మాడు పోవమ్మా అన్నాడు ఈయన. అదేమిట్రా అమ్మవారిని నన్ను నమ్మవా అంటే, ఏం నమ్మమంటావు. మా అన్నయ్యకి 1000 ఏళ్ళు రాజ్య పరిపాలనని ఇచ్చావు, నీ కళ్ళ ముందు ఆయన తల నరికేశాను, ఇప్పుడు నువ్వు నాకు 2000 ఏళ్ళు ఇచ్చావు, నన్ను ఇంకో దొన్నయ్య నరికేస్తాడు. ఇంక నీ వరాలకు నమ్మకం ఏమిటంటే, బుద్ధిశాలివిరా, నేను వరం ఇచ్చాక ఈ విక్రమార్కుడు నువ్వు కాదు కదా, ఇంకోడు బ్రహ్మదేవుడు కూడా చంపలేడు, ఊరికే నువ్వు బలిచ్చినట్టుగా నటించావు, నేను అలాగే చేశాను, అదిగో చూడు అనగానే తల తుక్కుపోయి ఆయన బతికాడు. నాకు తెలుసమ్మా, లేకపోతే 100 సంవత్సరాలు ఆయువిస్తే మాత్రం మా అన్నయ్యని నేను చంపుతానా. నువ్వు వరం ఇచ్చినప్పుడు నేను పక్కన లేనేంటి, 1000 ఏళ్ళు రాజ్య పరిపాలన చేస్తాడు ఇతడు అని నువ్వు వరం ఇచ్చావు గనక నువ్వు బలిమ్మంటే ఇది ఆ నాటకం అని నాకు తెలుసు. మా అన్నయ్యని నేను నరికినా అతను చావడు, నీ వరం మీద నమ్మకంతో నేను బలిచ్చానన్నాడు వాడు. అది తెలివంటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అది కాళికాదే వరం ఇచ్చినప్పుడు ఈయనున్నాడు కదా, మా అన్నయ్య నేనెక్కడ చంపగలను. ఆ నమ్మకంతో బలిచ్చాడు. కానీ లేకపోతే నిజంగా లౌకిక ఆయువు కోసం అంతటి అన్నగారిని చంపుతట్టండి ఆ తమ్ముడు. ఆ అన్నదమ్ములు అంత గొప్పవాళ్ళు, రామలక్ష్మణులు లాంటి వాడు వాడు అప్పుడు చాలా గొప్పవాడివి. నేను నిన్ను పరీక్షించడానికి ఈ కోరిక కోరాను, నువ్వు నెగ్గావు, నా మీద నీకు అంత నమ్మకం, పో అంది. ఇప్పుడు విక్రమార్కుడి దగ్గరికి వచ్చి మళ్ళీ ఏడ్చాడు తమ్ముడు. అదేమిట్రా, నీకు 2000 ఏళ్ళు వచ్చాయి కదా, నాకంటే ఎక్కువ వచ్చింది కదా అంటే అదే నా ఏడుపు. నువ్వు లేకపోయాక నేను ఇంకో 1000 ఏళ్ళు ఎలా బతుకుతాను? నీకు 1000 ఏళ్ళు, నాకు 2000 ఏళ్ళు అయితే అబ్బే లాభం లేదు. అన్నదమ్ముల ప్రేమ అంటే అలా ఉండాలి. అన్నయ్యో నీ మాట నేను విన్ను, నువ్వు అమ్మను చూస్తే నేను అసలు ఒప్పుకోను అని అన్నదమ్ములు కొట్టుకు తెచ్చేవారా? ఏదో పావలా దగ్గర నుంచి కక్కుర్తిపడి కొట్టుకుని తెస్తున్నాం కలియుగంలో. నీ పావలా నీదే, నా పావలా నాది. అమ్మని ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి డబ్బు ఖర్చు ఎవడిది అని ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకున్నారట. బిల్లు మెడికల్ బిల్లు ఎవరు కడతారు? ఒరేయ్ నేను మాత్రం నా వాటాకి 116 దాటి అని అన్నాడు అన్నగారు. నువ్వు 116 ఇస్తే నాకు అర్ధ 116 అన్నాడు తమ్ముడు. ఇదే ఇప్పుడు కలియుగంలో చూస్తున్నాం కదండి మనం. తల్లికి అనారోగ్యం వచ్చింది, ఎవడు వాళ్ళ నాన్న వచ్చేదాకా దిక్కుండదు, మెడికల్ బిల్లు కట్టేవాడు. లేదా తండ్రికి తేడా వచ్చింది, పిండ ప్రదానం చేయడానికి కొట్టుకున్నారండి. నేను నిజంగా అబద్ధం చెప్పట్లా, నేను విశాఖపట్నంలో చూశాను. ఓ తండ్రి చచ్చిపోతే ఆ తండ్రి అక్కడ శవం ఉంటే దహనానికి ఇప్పుడు ఎవరు ఖర్చు పెట్టాలి? కొట్లాటండి, ఇది మీరు చూస్తున్నారు మీ కళ్ళ ముందు అలా కొట్టుకుంటున్నారు. కానీ ఈ అన్నదమ్ములు ఏమంటున్నారో తెలుసా? నువ్వు లేకపోతే నేను ఉండలేను, నేను లేకపోతే నువ్వు ఉండలేను. ఎంత ప్రేమ, ఎంత బంధం. అయితే భట్టి చాలా తెలివైన వాడు, ఉపాయశాలి. అన్నయ్య నేను ఒక గొప్ప ఉపాయం ఆలోచించాను. అమ్మవారు ఇచ్చిన వరం ప్రకారం ఇద్దరం 2000 సంవత్సరాలు బ్రతకచ్చు. ఎలా తమ్ముడు అన్నాడు ఆయన. నీకేమో 1000 ఏళ్ళు రాజ్యపాలన చేస్తూ బతకమంది, నాకు 2000 ఏళ్ళు ఆయువిచ్చింది. అంటే నువ్వు 1000 ఏళ్ళు రాజ్య పరిపాలన చేసేటప్పుడు ఒక 6 నెలల పాటు ఉత్తరాయణ పుణ్యకాలం అంతా రాజ్య పరిపాలన చెయ్యి, దక్షిణాయన పుణ్యకాలం అంతా దేశాటం చెయ్యి. అప్పుడు సంవత్సరానికి 6 నెలలే సింహాసనం మీద కూర్చుంటావు కనుక సంవత్సరంలో 6 నెలలే పరిపాలన చేస్తావు. అప్పుడు ఏమవుతుంది, మిగతా 6 నెలలు బయట తిరుగుతావు కనుక ఆ ఆయువు 2000 ఏళ్ళకి పెరుగుతుంది. అర్థమైందిగా మీకు? ఇప్పుడు రాజ్య సింహాసనం మీద 1000 ఏళ్ళు కూర్చుని పరిపాలన చేస్తూ బతకమంది ఆవిడ. 1000 ఏళ్ళు సింహాసనం మీద కూర్చునే దాన్ని 2000 ఏళ్ళుగా మార్చుకోవాలంటే 6 నెలలు కూర్చో, 6 నెలల పాటు తీర్థయాత్రలకు పో, పద్మాకర్ గారితో పో, మోటామూళ్ళే సర్దుకుని. ఎలాగో బాలకృష్ణ గారు ఉండనే ఉంటారు కూడాను, హాయిగా భోజనం బాగుంటుంది, గుర్రాల మీద తిరగచ్చు. అక్కడ తీర్థయాత్రల పుణ్యం, ఇక్కడ సింహాసనం మీద కూర్చున్నట్టు. దాంతో 1000 ఏళ్ళు 2000 ఏళ్ళు అవుతుంది. ఈ విధంగా 2000 ఏళ్ళు నువ్వు నేను బతకచ్చను. కానీ ఇంకో పని చేద్దాం తమ్ముడు అన్నాడు ఆయన. అదేమిటి? ఇంకో టెక్నిక్ నేను చేస్తున్నాను. అన్నదమ్ములు ఇద్దరం అన్నీ పంచుకుంటున్నాం కదా అన్నదమ్ములు, 6 నెలలు నేను తిరిగినప్పుడు నువ్వు సింహాసనం మీద కూర్చుని పరిపాలిస్తే 6 నెలలు నువ్వు పరిపాలిస్తావు, 6 నెలలు నేను పరిపాలిస్తాను. 6 నెలలు నేను బయట ఉంటాను, 6 నెలలు నువ్వు నాతో కలిసినట్టు ఉంటుంది. 2000 ఏళ్ళు సగం సగం పరిపాలన చేసుకుంటున్నట్టు ఉంటుంది రాజ్యాన్ని అని విక్రమార్కుడు ఒక ఒడంబడిక చేశాడు. నిజంగానే అలా 2000 ఏళ్ళు హాయిగా పరిపాలించారు. అప్పుడు జరిగింది ఒక తమాషా. ఈ విక్రమార్క మహారాజు ఏం చేసేవాడు, 6 నెలల పాటు పరిపాలన అయ్యాక ఇంకొక 6 నెలల పాటు దేశాటన చెయ్యాలి. దేశాటన చెయ్యాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఫలానా చోట ఉజ్జయినిలో సప్తాహం అన్నారు గురువుగారు. హఠాత్తుగా వచ్చి పడిపోతాము మనం ఇక్కడికి రిజర్వేషన్ చేయించుకుని. రావాలంటే ఏం చేయాలి? ముందు ఆర్గనైజర్లు గురువుగారి శిష్యులు రావాలి, రూములు బుక్ చెయ్యాలి, సామాన్లు ఏర్పాటు చేయాలి, అందరికీ ఇవ్వాల్సిన అడ్వాన్సులు ఇవ్వాలి, టిక్కెట్లు బుక్ చేయాలి, ఏ ఇక్కట్లు లేకుండా చేయాలి టిక్కెట్లతో పాటు. ఏర్పాట్లు అయ్యాక వస్తే అప్పుడు సుఖంగా కూర్చుంటాం, కానీ అందరం వచ్చాక ఎక్కడ రూములు ఉన్నాయి అని వెతుక్కుంటే అందరూ తిట్టుకుంటారు. అందరికీ నీరసమే, మీకు నీరసమే, నాకు నీరసమే. వీరరసంతో ఇప్పుడు ఉన్నామంటే నీరసం పోయి అసలు కారణం ముందు ఏర్పాట్లు ఉండాలి. దాంతోపాటు అసలు ఏమి చూడాలో కూడా పాంప్లెట్లో ఉంది కాబట్టిగా మీరు ఓహో ఉజ్జయిని పెడితే సాందీపనాశ్రమం, భర్తృహరి గుహలు చూడాలి, సిద్ధేశ్వర వటం చూడాలి, ఈ కాలభైరవుణ్ణి చూడాలి, బేతాళ గుహలు చూడాలి, ఇవన్నీ చూడాలని ఊహ వస్తుంది. అందుకని విక్రమార్కుడు గూఢచారుల్ని కొందరిని పిలిచి, ఒరే గూఢచారులారా, నేను 6 నెలలు పరిపాలన చేస్తున్నప్పుడు మీరు అన్ని దిక్కులకి వెళ్ళండి, ఎక్కడ ఏ విశేషాలు ఉన్నాయో చూడండి. నేను ఇంక రేపు సింహాసనం వదిలి తీర్థయాత్రకు వెళ్ళడానికి ముందు 3 రోజుల ముందు మీరు వచ్చేయాలి, వచ్చి నాకు ఆ విశేషాలు చెప్పాలి, ఆ విశేషాలను బట్టి నేను తీర్థయాత్రలకు వెళ్తాను. అక్కడ ఏమైనా కష్టాలుంటే ఆ కష్టాలు తొలగడానికి ఏం చేయాలో చెప్పండి. దొరికే ఉంటాయి, దొరకని ఉంటాయి. కొన్ని చోట్ల బియ్యం తప్ప గోధుమ దొరకదు, కొన్ని చోట్ల గోధుమలు ఉంటాయి బియ్యం దొరకవు, అవన్నీ మూటగట్టుకుపోతాను అన్నాడు. దాంతో ఈ గూఢచారులు అంతా తిరిగి 6 నెలల తర్వాత వచ్చేవారు. ఒకరోజున ఓ తమాషా జరిగింది. 6 నెలల పాటు తీర్థయాత్రలన్నీ తిరిగి చిత్రకూట పర్వతం వైపు వెళ్ళినటువంటి విక్రమార్కుడి దూతలు విక్రమార్కుడి దగ్గరకు వచ్చారు. ఓ వారం ఉందనగా ఇంకో వారం రోజుల్లో మన విక్రమార్కుల వారు సింహాసనాన్ని తమ్ముడికి ఇచ్చి ఈయనకి యాత్రకు వెళ్ళాలి. వచ్చారు. వచ్చి మహారాజా ఆశ్చర్యమైన ఒక దృశ్యం చూసామండి మేము అన్నారు. ఏమిటి అన్నాడు ఆయన. చిత్రకూట పర్వతం దగ్గరికి వెళ్ళాం. అక్కడ చిత్రకూట పర్వతం చుట్టూ గంగానది ప్రవహిస్తుంది మందాకిని అనే పేరుతో. ఓ పర్వతం చుట్టూ ఎలా ఉందిట, స్త్రీ నడుము చుట్టూ వడ్డాణంలా ప్రవహిస్తోంది. ఆ కొండ మీద ఒక ఋషి యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞం చేయడం కాదు గొప్పతనం. ఆ ఋషిగారి గడ్డం అలా పొడుగ్గా పెరిగిపోతే ఆ గడ్డం ఆయన యజ్ఞానికి అడ్డంగా లేకుండా ఉండడానికి ఇద్దరు ముగ్గురు శిష్యులు వచ్చి జాగ్రత్తగా పట్టుకుని వెనక్కి తీసుకెళ్ళి ఇలా చుట్టలు దుడుతున్నారట. గడ్డాన్ని చుట్టలు దుడుతున్నారు. అంటే ఆ గడ్డం ఎంత ఉందో ఆలోచించండి, వాడు ఎంత వయస్సు ఉన్నవాడో ఆలోచించండి. ఇంకా మీసాలు అలా పెరిగిపోయి ఉన్నాయి కాకస్మిశ్రువులు వేగంగా. వాడు చేతిలో సుర్కు సురువులు పుచ్చుకుని యజ్ఞం చేస్తున్నాడు. మంచి కంఠంతో వెళ్ళి మంత్రం మర్చిపోకుండా నేవార శోకవత్తన్వి అంటే పేవార శోకవత్తన్వి అని అది గుర్తురాక బాధపడుతూ నానాయాతన పడకుండా ఏ మంత్రం తప్పకుండా ఉచ్చైహి స్వరంతో గొప్ప స్వరంతో యజ్ఞం చేస్తున్నాడు. మరి అతను ఎంతకాలం నుంచి యజ్ఞం చేస్తున్నాడో తెలియదు, కానీ యజ్ఞగుండంలో ఎప్పటికప్పుడు బూడిద వస్తుంది కదా. యజ్ఞం చేయగా 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 కట్టెలు వేయగా వేయగా అందులో పైగా దాంట్లో మారేడు పళ్ళు కూడా వేస్తున్నట్ట. దీంతో పాటుగా మారేడుకాయలు వెలక్కాయలు వేసి యజ్ఞం చేస్తూ ఉంటే ఆ యజ్ఞగుండంలోంచి వచ్చే బూడిదని శిష్యులు బయటికి లాగేస్తున్నారు. మళ్ళీ కొత్తగా అగ్నిహోత్రానికి కట్టెలు వేస్తున్నారు. వాడి పక్కన ఆ యజ్ఞగుండంలో నుంచి తీసిన బూడిద ఉన్నదే హోమధూళి హిమనగోన్నతంబు హిమాలయ పర్వతం అంత ఎత్తుగా ఉందండి, అంత గుట్ట ఏకంగా. దాన్ని బట్టి వాడు ఎన్నాళ్ళ నుంచి యజ్ఞం చేస్తున్నాడు ఆలోచించండి. సాధారణంగా యజ్ఞం చేశాక ఈ మాత్రం వస్తుంది విభూతి, కానీ ఆ విభూతి తీసేస్తుంటే ఆ బూడిద హిమనగోన్నతంబు హిమపత్ పర్వతం అంత ఎత్తుగా ఉంది. ఎందుకు యజ్ఞం చేస్తున్నాడో తెలియదు. మేము అడిగితే ఆయన మౌనవ్రతంలో ఉన్నారండి మాట్లాడరన్నారు శిష్యులు. పోని శిష్యులారా ఆయన ఏమి యజ్ఞం చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడని శిష్యులు అడిగితే మాకేం తెలుసండి గురువుగారితో పాటు ఇలా వచ్చామండి పారాయణ చేయమన్నారండి చేస్తున్నామండి అంతే పుస్తకాలు పుచ్చుకుని మాకేం తెలియదండి ఈ క్షేత్రం గురించి అందని అన్నారు శిష్యులు. దాంతో మాకేం తెలియలేదు మహారాజా నీకేమైనా ఈ విశేషం పనికొస్తుందేమో అని వచ్చాం అనగానే రాజుగారి కుతూహలం కలిగింది. ఇక యాత్రకు బయలుదేరాడు. ఆయన ఒంటరిగా వెళ్ళేవాడు. మంచి గుర్రం ఏదో కొంత సామాగ్రి కొంత డబ్బు మూట కట్టుకుని ఒక్క గుర్రం మీద కేవలం కత్తిని తీసుకుని అసహాయ సూర్యుడు పరాక్రమవంతుడు కాళీవరప్రసాదుడు ఆయనకేమిటి లెక్క సాహస విక్రమార్కుడు అంటారు ఆయన. టక్క 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 గుర్రం తోలుకుంటూ వెళ్ళిపోయాడు ఆ కొండ మీదకి. అక్కడ కొరవి గోపరాజు అని 1700 సంవత్సరంలో ఈ విక్రమార్కుడి చరిత్రని సింహాసన ద్వాత్రింశిక అనే పేరుతో రాశాడు. ఉజ్జయిని గురించి అమ్మవారి గురించి ఆయన కథల గురించి అద్భుతంగా రాశాడండి. సంస్కృతంలో విక్రమార్కుడి శిష్యుడు రాశాడు, ఆయన ఆస్థాన కవి రాశాడు. దాన్ని తెలుగులోకి కొరవి గోపరాజు గారు అనువాదం చేశాడు. చాలా బాగా చేశాడు. లంకేశారి పదాంకితంబులు లంకేశారి పదాంకితంబులు జరాలంకార కోలంకషల్ పంకేజాకుర పంకేజాకర సంకులాంతరములం ప్రవ్యక్త దివ్యాంగనా సంకేతంబులు మేనకేతన ధనుష్టంకార శంకావహ్యంకారాళికులంబులుంగల మహాశైలస్థలు చూచుచున్. లంకేశుడు అనగానే మీకు అర్థమైందిగా రావణాసురుడు. ఆయన్ని చంపినవాడు లంకేశారి. ఆయన శత్రు ఎవరు? రాముడు. లంకేశారి అనగా రాముడు. పదాంకితంబులు ఆయన పదములు అక్కడున్నాయట. ఎంత అద్భుతం! ఆ పైన హనుమంతుడికి పైన ఇంకా కొండ ఎంత ఉందండి బాబు. ఏకంగా పైన 100,000 కూర్చుని మీటింగ్ పెట్టుకోవచ్చు. భరతుడు అందుకే అక్కడికి వచ్చి కూర్చున్నాడు. అప్పుడు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా ఎవరన్నా? మేం కాకుండా అంటే ఇక్కడ ఎవరు కనపడలేదా? అది కొద్దిమంది కనపడుతున్నారు.
కేవలం హనుమంతుడి వరకు ఎక్కుతావా, ఆ పైకి ఎక్కావు ఇంకా పైకి, పైకి ఎక్కితే పైన అంత పెద్ద మైదానం మతిపోయింది మాకు. అందుకన్నమాట భరతుడు రాముడితో ఇక్కడ సైన్యంతో సమావేశమయ్యాడు అని రామాయణంలో చెబితే కొండ మీద ఎంతమంది ఎలా కూర్చున్నారనిపించింది, లక్ష మంది ఒకేసారి కూర్చోవచ్చు. రాముడి పాదాల చిహ్నాలు అక్కడ చూపిస్తారు, ఆంజనేయుడి గుడి కట్టారు అక్కడ పైన, చాలా పెద్ద గుడి. మళ్ళీ ఇంకోసారి పెడదాం, కంగారు అడకండి, ఎక్కడికి వెళ్ళినా ఒకటి రెండు సార్లు పెడతాం. ఇలాంటి కొంతమంది భక్తులు ఉన్నారుగా నా దంప తెలుసుతున్నారు, మళ్ళీ మళ్ళీ ఇంకా 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 అని. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, తీర్థయాత్రలు అప్పుడప్పుడన్నా చేసుకుని తరించాల్సిందే. చిత్రకూట పర్వతం మహావైభవం అది. సహజంగా కార్తీక మాసంలో చిత్రకూట పర్వతంలో గడపడం చాలా యోగం. కొన్ని కొన్ని మాసాలు ఉన్నాయి, ఆషాఢం, కార్తీకం, వైశాఖం, ఇటువంటి మాసాలు కొన్ని చెప్పారు, అవి చిత్రకూటానికి స్పెషల్. సరే ఇదో పక్కన పెడితే ఆ రాముని పాదాలు ముద్రలు అక్కడున్నాయి, ఆ పద అంకితమట. జరాలంకార కోలంకషలు, ఇంకా చేపలకి నిలయం, మంచి మంచి తామరపూల కొలనులు ఉన్నాయి అక్కడ, బాగా తామరపూలు వికసించి ఉన్నాయి. ఆ మధ్యలో దేవలోకం నుంచి వస్తారు, రాత్రిపూట దేవతా స్త్రీలు అక్కడికి వస్తారట. వచ్చిన వాళ్ళు మనకు కనపడకూడదు కదా, అందుకని సంకేతంబులు, సంకేత స్థలాలు పెట్టుకున్నారట. ప్రవ్యక్త దివ్యాంగన సంకేతంబులు. ఈ ప్రవ్యక్త అండంలో అవ్యక్త అల్ల, ప్రవ్యక్త మహానుభావులకి, ప్రకృష్ట జీవులకి మాత్రమే కనబడేవాడు, వాళ్ళు తపస్సులకు మాత్రమే కనబడేవారు అని అంతరార్థం అక్కడ. అది ఉత్తములకి, సాధకులకి మాత్రమే దేవతా స్త్రీలు కనపడతారు. ఎవడికి పడితే వాడికి కనపడితే ప్రమాదం కదా, అందుకని మహానుభావులకి దర్శనమిచ్చే దివ్యాంగనలు అక్కడ సంకేతములు ఏర్పాటు చేసుకుని పొదరళ్లలో కూర్చునున్నారు. ఇంకా తుమ్మెదలు ఝంకారం చేస్తున్నాయి. ఆ తుమ్మెదల ఝంకారం ఎలా ఉంది అంటే మేత్నకేతన ధనుష్టంకార శంఖ ఆవహత్ అన్నమాట. మన్మధుడు తన చెరుకు విల్లు ఎక్కుపెట్టి టింగ్ టింగ్ అని శబ్దం చేస్తున్నాడు, అల్లెతాడు శబ్దం చేస్తున్నాడా అన్నట్టుగా ఉంది. మన్మద ధనుష్టంకారంలా ఉందన్నమాట. అటువంటి తుమ్మెదల ఝంకారంతో కూడిన మహాశైల స్థలాలు చూసుకుంటూ వెళ్ళాడు. ఆ కొండ మీద ఒక సాధువు కనిపించాడు. పెద్ద వయస్సు, ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఆ గడ్డం అలా పెరిగిపోయి పెరిగిపోయింది. యజ్ఞం చేస్తూనే ఉన్నాడు. మాలూర ఫలములు, మాలూర ఫలం అంటే మారేడుకాయలు, బిల్వ ఫలాలు అందులో వేసి యజ్ఞం చేస్తున్నాడు. బోల్డ్ మంది శిష్యులు ఉన్నారు. యజ్ఞంలో బూడిద వస్తున్నప్పుడల్లా తీసి పక్కకి పోస్తున్నారు, మళ్ళీ కట్టెలు వేస్తున్నారు, నేతి డబ్బాలు ఇస్తున్నారు, యజ్ఞం చేస్తూనే ఉన్నాడు. అలా చేసి చేసి నడుము పట్టేసి మధ్య మధ్యలో సృక్కు స్రవలు పక్కకు పెట్టి ఏమిటో అని మళ్ళీ మొదలెడుతున్నాడు వదలకుండా. ఈ విక్రమార్కుడు ఆయన దగ్గరికి వచ్చాడు. కొంతమందికి దండం పెట్టకూడదు. ఎవరెవరికి దండం పెట్టకూడదు అంటే జపం తన్నాభివాదయేత్, జపం చేసుకుంటున్నవాడు ఇలా కళ్ళు మూసుకుని జపం చేసుకుంటున్నవాడి దగ్గరికి వెళ్ళి ఆ జపం పూర్తయ్యేలోపు మధ్యలో దండం పెట్టకూడదు. కితవం భిన్న మర్యాదం శయానం నా అభివాదయేత్. నారద పురాణంలో ఉంటాయి, ఈసారి చూసుకోండి ఇంటికి వెళ్ళి. నారద పురాణంలో ఎవరికి నమస్కారం చెయ్యాలి, ఎవరికి చెయ్యకూడదు. కితవుడు అంటే రెండు అర్థాలు. మోసగాడు, మోసాలతో బతికేవాడికి దండం పెట్టకూడదు. పేకాట్రాయుడు, చోదమాడేవాడిని కూడా కితవుడు అని అంటారు. పేకాటాడేవాడికి జీవితంలో దండం పెట్టకూడదు. కర్మగారి ఈ మధ్యన ఒక ఆయన వచ్చి, గురువుగారు నాకు పంపించారండి, మా పై ఆఫీసర్ గారు రోజు ఆడతాడండి, ఆయనకి దండం పెట్టకపోతే ఎలాగండి అన్నాడు. రెండు చేతులు జోడించి నమస్కరించక, అందుకే ఇది నమస్కారం అంటే హాయ్ అని అంత వదిలిపోతుంది పెంట. చెయ్యెత్తావు ఆ దండం కాదు, కానీ వాడికి అదో సంతృప్తి. లేదా వెళ్ళిపోయి చెయ్యొచ్చుకో, గట్టిగా పట్టుకు పిసికి వదిలేవు. హ్యాండ్ దాని ఏమంటాం, హ్యాండ్ ఇవ్వడం, షేక్ హ్యాండ్ మన వాళ్ళ దృష్టిలో. భిన్న మర్యాదం, వేదములలో చెప్పిన మర్యాద పాటించని వాడికి, శాస్త్రములను ప్రమాణముగా తీసుకుని మనం గడపాలి. ఆ వేద మర్యాద ఎరగని వాడికి నమస్కరించకూడదు. శయానం, నిద్రపోతుంటే మా గురువుగారు నిద్రపోతున్నారు అని కాళ్ళు బడుక్కునిలాగి దండం పెట్టరు. నీ మాయిదారి భక్తి, వాడిని లేపేసి హాయిగా నిద్రపోతుంటే ఎందుకు చెప్పండి డబడబా. కాబట్టి శయానం నాభివాద ఏత, నిద్రపోతున్న వాడికి దండం పెట్టడం శవానికి దండం పెట్టడం అనమాట. అలాగే వమంతంచ జపంతంచ, డోక్కుంటున్నాడు ఎవడ, వమంతం అంటే కక్కుకుంటున్నవాడు, అన్నం అరక్క కొట్టుమిట్టాడి లేదా ఫ్రీగా వచ్చిందని ఎక్కువ తినేసి మళ్ళీ రాత్రికి దొరకదేమో అని పులిహార దొరికిందని వేసేసాడు, వికారం పెట్టింది.
కక్కు కక్కు అని కక్కుకుంటూ ఉంటే అప్పుడు అప్పటిదాకా లేని నమస్కారం అప్పుడు చేయాలా? నమస్కారం అండి అని అప్పుడు నమస్కరించకూడదు. జపంతం, జపం చేసుకుంటున్న వాడికి నమస్కారం చేయకూడదు. ఇలా కొన్ని నియమాలు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు చెప్పుకోలేము, కొన్ని చెప్పుకోవాలి. యజ్ఞం చేస్తున్నవాడు గనక ఆయన జపం చేస్తున్నవాడితో సమానం, అలాంటి వాడికి వెళ్ళి నమస్కరించకూడదు. వీళ్ళు పారాయణ చేస్తున్నప్పుడు తలకాయ కిందకి పెట్టుకుని అప్పుడు కూడా దగ్గరికి వెళ్ళకూడదు. ఈ పారాయణ చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయటం అనమాట, నమస్కారం చేయటం దోషం. చేస్తే ఏమిటి, ఈనాటి వరకు మీరు చేసిన పుణ్యం అతనికి వచ్చేస్తుంది, అతని పాపం మీకు వస్తుంది. అతని దగ్గర పుణ్యం ఉందో తెలియదు, కానీ ఉన్న పాపంతా మీరు పట్టుకుపోతారు. అందుకని అలాంటప్పుడు నమస్కరించకూడదు, అయిపోయాక అప్పుడు నమస్కరించాలి. ఇదంతా తెలిసిన వాడు కనుక విక్రమార్కుడు నమస్కారం చేయకుండా దగ్గరికి వెళ్ళి అసలు ఏం చేస్తున్నాడో చూశాడు, వీడి మంత్రం తంత్రం అంతా చూశాడు. కాసేపు నాకు విషయం అర్థమైంది, అయ్యా యోగీశ్వర మీరు ఏ కోరికతో యజ్ఞం చేస్తున్నారో నాకు అర్థమయ్యింది. పాపం మీరు చాలా కాలం నుంచి చేస్తున్నట్టున్నారు, అయినా అమ్మ ప్రత్యక్షం అవ్వలేదు కదా, మీరు అమ్మవారి గురించి యజ్ఞం చేస్తూ ఉంటే అమ్మ మీకు ప్రత్యక్షం అవ్వలేదు నిజమేనా అంటే, వాడు యగాదిగా చూసి అవునయ్యా భలే కనిపెట్టేసావు అన్నాడు. నాకు కొంచెం మంత్రశాస్త్రం తెలుసండి, దైవానుగ్రహం వల్ల మీ మంత్రం అంతా ఎలాంటి దిగ్బంధమో తెలిసింది. ఇది శాక్తేయ యజ్ఞం, అమ్మవారి గురించి నవార్ణ మంత్రంతో అష్ట దిగ్బంధనం చేసి యజ్ఞం చేస్తున్నారు. ఈ యజ్ఞం చేస్తే అమ్మవారు 9 రోజుల్లో ప్రత్యక్షం అవ్వాలి, కానీ మీకు ప్రత్యక్షం అవ్వడం లేదు, ఎన్నాళ్ళ నుంచి యజ్ఞం చేస్తున్నారని అడిగితే ఏం చెప్పమంటావు నాయన, 100 ఏళ్ళుగా యజ్ఞం చేస్తున్నాను, సరిగ్గా 100 ఏళ్ళు, ఇప్పటికి నాకు వయస్సు 500 ఏళ్ళు, 100 ఏళ్ళు చెల్లిపోయాయి, అయినా అమ్మవారు ప్రత్యక్షం అవ్వలేదన్నాడు. ఓ పని చేస్తానండి, మీ బదులుగా మీ గోత్రనామంతో ఈ యజ్ఞం నేను చెయ్యనా అన్నాడు ఈయన. ఎందుకు అతనికి ఆ విక్రమార్కుని చూడగానే ఒక అభిమానం కలిగింది, పోన్లే నా బదులు ఇతనికి ఇద్దాం. ఒక్కొక్కప్పుడు మనం సరిగ్గా పారాయణ చేయలేకపోతే పారాయణ బాగా చేసేవాడితే చేయించాలి కదా, అలాగే నేను యజ్ఞం చేయలేకపోతున్నాను, ఇతను చేస్తే అమ్మ ప్రత్యక్షం అవుతుందేమో అనుకుని సరే చెయ్యండి అని ఆ సుర్కుసర్వలు ఇచ్చి తప్పుకున్నాడు. ఈయన గరిటతోటి ఆ సుర్కుసర్వలతో నెయ్యి పోస్తూ మారేడు పళ్ళు వేయిస్తూ పిల్లల చేత శిష్యుల చేత యజ్ఞం చేశాడు. 1.5 గంట సేపు మంత్రం చదివాడు, అమ్మ ప్రత్యక్షం అవల. అమ్మా నీకు ఈ మారేడు పళ్ళు అక్కర్లేదనుకుంటే దీని బదులు ఇంకో పండిస్తాను నా శిరఫలం అని వెంటనే కత్తితో తల ఇలా నరుక్కోబోయాడు. వెంటనే అమ్మవారి యజ్ఞకొండంలోంచి వచ్చి చేయి గట్టిగా పట్టేసింది. విక్రమార్క, చీటికి మటికి నువ్వు ప్రాణం తీసుకోకుని ఆయన నా ప్రాణం తీస్తున్నావు, నీకు సాహసం ఎక్కువ, నీకేం కావాలో కోరుకో అంటే నా కోసం కాదు ఈ పక్క ఆయన కోసం యజ్ఞం చేశాను, నా కోసం అయితే ప్రాణదానం ఎందుకు చేస్తాను నేను, నాకు కావలసింది. విక్రమార్కుడు గొప్పతనం అది, తన కోసం ఎప్పుడు అమ్మని ఏమీ అడగడం, నేను నా ప్రాణార్పణ చేసుకోవడానికి సిద్ధపడింది ఈ సాధువు కోసం, నాకు ఒక నమ్మకం నువ్వు ప్రత్యక్షం అవుతావని, నేను తల నరుక్కుంటానంటే నువ్వు ఖచ్చితంగా ప్రత్యక్షం అవుతావు. కానీ నాకు అనుమానం తల్లి, ఇతడు స్నానము సంధ్యయు జపము ఇట్లే కాలము చేయగా శతవర్షంబులు చెల్లిపోయినవి, శతవర్షంబులు చెల్లిపోయినవి ఆశ్చర్యంబు నీవేల ఓతతి ప్రత్యక్షంబును కావు మాత. అమ్మా స్నానం చేసి సంధ్యావందనం చేసి జపం చేసి నీకోసం 100 ఏళ్ళుగా యజ్ఞం చేస్తున్నాడు, శతవర్షంబులు చెల్లిపోయినవి, 100 ఏళ్ళు వెళ్ళిపోయాయి, కానీ ఎందుకు ఇతనికి ప్రత్యక్షం అవ్వలేదు, నాకు వెంటనే ఎందుకు ప్రత్యక్షం అయ్యావు అని అడిగాడు. అప్పుడు చెప్పింది ఆవిడ, వీడికి యజ్ఞం చేస్తే ఫలితం వస్తుందని పుస్తకాల్లో చదివాడు, కానీ సంపూర్ణ విశ్వాసం లేదు, అందుకే ఒక్కసారి యజ్ఞం చేయడం దిక్కుమాల యజ్ఞం ఇంకా రాదు, అసలు ఈ అమ్మవారు ఉందా, మంత్రాలు ఉన్నాయా, చింతకాయలు రాలుతాయా అని అరే మళ్ళీ పొరపాటు అని లెంపలేసుకుని మళ్ళీ చేసి, నిజంగా ఈ యజ్ఞం వల్ల అమ్మవారు ప్రత్యక్షం అవుతుందా అని మళ్ళీ ఇలా కాసేపు నమ్ముతట కాసేపు నమ్మట. ఏమంటే గురువుగారు నువ్వు ఈ పారాయణ చేయి నీకు ఈ లాభం అన్నాడండి, మళ్ళీ నేను వెళ్ళిపోయాక ఇంకొకరిని, మాకు పద్మాకర్ గారు ఇది పారాయణ చేయమన్నారండి, ఇది చేస్తే లాభమేనా అని ఇంకొకరిని అడిగామంటే వీడి మీద నీకు ఎక్కడుంది నమ్మకం, అందుకే మన బతుకులు ఇలా తగులండి. అసలు రహస్యం ఇప్పుడు అర్థమైందా మీకు, ఒక్కడిని నీకు నచ్చిన వాడిని పట్టుకో, వాడెవడో దొరికాడు జ్యోతిష్కుడు, వాడు నెంబర్ పట్టుకోను. పొద్దునుంచి సాయంకాలం దాకా కొంతమంది టీవీ చూస్తూనే ఉంటారు, ఆ మంత్రాలన్నీ రాస్తారు. ఎందుకు నీ మంత్రాలు? ఒక్క మంత్రం ఒక్క గురువుని భక్తితో పట్టుకుని ఆరాధించి ఉంటే మీ జన్మలు ఎప్పుడో ధన్యమయ్యేవి అని చెప్పింది అమ్మ సింహాసన ద్వాత్రిసుకలు. నీ పెచ్చ ఇవన్నీ వినడం వల్ల నీకు చెవుడు వస్తుంది, నీ బుర్ర పాడవుతుంది, ఇవి ఏవీ నీకు సిద్ధించవు. కాసేపు రాముడు, కాసేపు సుబ్రహ్మణ్యేశ్వరుడు, కాసేపు సాయి, ఇంకోసేపు గాయత్రి, ఇంకోసేపు సావిత్రి, సరస్వతి, ప్రసంకోచే, గడితే, వైమనస్క, చివరికి నువ్వు విమనస్కుడు అవుతావు. నేను చెప్పలా, ఇది ఉపనిషత్తుల వాక్యం. ప్రసంకోచే గళితే వైమనస్క, చివరికి నీవు సంకోచించి విమనస్కుడు అవుతావు. నీకే ఉపయోగం లేదురా, ఒక్కదాన్ని ఒక్క మంత్రాన్ని గట్టిగా పట్టుకో. ఆ మంత్రం వల్ల ఇంతమంది దేవతల రూపంలో అమ్మే ప్రత్యక్షమవుతుంది, నీకు నమ్మకం లేదు, అందుకే నీ బతికిలా ఉంది. వీడికి నమ్ముతాడు నమ్మడు, నమ్ముతాడు నమ్మడు, కాసేపు ఇటు కాసేపు అటు ఊగిసలాట. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండనగా స్తంభము నందోదయం పండెమున్ను నందత తోడం. ఈ పద్యాన్ని కొంచెం ట్విస్ట్ చేసి చెప్పేశాడు ఆయన. ఇక్కడున్నాడు ఇక్కడ లేడనే సందేహం వద్దు, విష్ణు అంతటా ఉన్నాడనగానే ప్రహ్లాదుడి కోసం స్తంభంలోంచి పుట్టలేదా శ్రీహరి? ఆ నమ్మకం నీకుంది, అందుకే తల నరుక్కోవడానికి సిద్ధమయ్యావు. వీడికి ఆ నమ్మకం లేదు, అందుకే వీడిలా ఉన్నాడు అనగానే, పోన్లేమ్మ వాడి లోపం పక్కన పెట్టు, వాడి పాపం పక్కన పెట్టు, అతని కోసం నేను ప్రార్థించాను, ప్రత్యక్షమయ్యావు, నాకిద్దామనుకున్న వరాలు ఇతనికి ఇమ్మంటే అప్పుడు పోయి సాధక 5000 సంవత్సరాలు భోగభాగ్యాలతో సుఖంగా బతుకు, ఇంకెప్పుడు కాసేపు నమ్మి నమ్మకుండా ఉండకు, గుర్తుపెట్టుకో. చంచలాత్మకృతము సంకల్పరహితంబునైన జపములెల్ల హాని పొందు. ఈ పద్యం చాలా గొప్పది, ఆటవలది పద్యం. చంచలాత్మకృతము అంటే అర్థమైంది కదా, నిలకడలేని మనస్సుతో చేసే పూజ. మన మనస్సు అక్కడ నిలకడగా ఉండాలి. పారాయణ చేస్తున్నామంటే అది తప్పింకేమిటో, గుర్తుకు చెవిలో పడకూడదు. ఇది అది పడిందంటే పారాయణ వ్యర్థమే. పూజ చేస్తున్నంతసేపు మనస్సు నిలకడగా ఉండాలి. చంచలంగా ఉంటే ఆ పూజ పనిచేయదు. సంకల్పరహితము, సంకల్పం కూడా చెప్పాలి. చాలామంది అడుగుతారు సంకల్పం ఎందుకండి, ఆచమనం ఎందుకండి అని. సంకల్పరహితమైన జపములెల్ల హాని పొందు, ఆ జపం ఆ పూజ వ్యర్థమైపోతాయి. కాబట్టి మనస్సు నిలకడగా లేదు వీడికి, సంకల్పం చెప్పడు, అందుకే వీడికి శుభం లేదు. ఇప్పుడు అర్థమైందిరా ఓ ఈ సాధక, ఇక మీదట సంకల్పం చెప్పుకో, స్థిరంగా జపం చెయ్యి, పొరపాటు కూడా చంచలం కానివ్వకు నీ మనస్సుని అనగానే అమ్మ లెంపలేసుకుంటాను బుద్ధి వచ్చింది అన్నాడు. అమ్మ అనుగ్రహం పొంది ఆయన వెళ్ళాడు. విక్రమార్కుడికి పదే పదే కృతజ్ఞతలు చెప్పాడు, నువ్వు చెప్ప నువ్వు రాబట్టి అమ్మ ప్రత్యక్షమయ్యిందయ్యా, లేదా ఇంక నా బతుకు అలాగే యజ్ఞం చేస్తూ చచ్చిపోయేవాడిని అన్నాడు. అమ్మ అదృశ్యం అయ్యాక, అమ్మయ్య ఒక్కడికి ఈ సంవత్సరం తీర్థయాత్రలో ఉపకారం చేశానని ఆయన వచ్చాడు. ఇవన్నీ విక్రమార్కుడు స్వయంగా సంస్కృతంలోనూ ప్రాకృత భాషలో కథలు రాసుకున్నాడు.